వసంత ఋతువులో చెట్లు పచ్చగానే ఉంటాయి కదా, ప్రకృతి అంతా హాయిగా మంచి పరిపాలిస్తూ ఉంటుంది కదా. వనభోజనాలు చేస్తారు ఎప్పుడైనా వేళ తీరు. మరి మార్గశీరం వస్తే చక్కగా పంటలు వస్తాయి కదా, వనభోజనాలకు పెడతారు ఎవరైనా? ఈ కార్తీక మాసంలోనే వనభోజనాలు చేస్తారు, ఎందుకో తెలుసిన? ఈ కార్తీక మాసంలో చెట్లన్నీ కూడా తేజస్సుని విడుదల చేస్తూ ఉంటాయి. మనందరికీ తెలుసును, ప్రకృతిలో ప్రతి చెట్టు కూడా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకంగా తన శక్తిని బయటికి విడుదల చేస్తుంది. ఒక సీజన్లో మామిడి చెట్లలోంచి కాయలు బయటకు వస్తాయి, ఈ సీజన్లో సీతాఫలాలు బయటకు వస్తాయి, మరొక సీజన్లో జామకాయలు బయటకు వస్తాయి. అది చెట్టులో ఉండేటటువంటి ఒక శక్తిని, ఒక రుచిని, ఒక పరిమళాన్ని బయటికి తెస్తూ ఉంటుంది ఈ ప్రకృతి. అన్ని వృక్షాల్లోంచి సమానంగా కామన్గా తేజస్సుని బయటికి తెచ్చే నెల ఈ కార్తీక మాసం. అగ్ని ఈ మాసానికి అధిదేవత, ఈ కృత్తిక నక్షత్రానికి దేవత అగ్ని. ఇది మనకి వేదం చెబుతోంది. అగ్నిర్నపాత్ కృత్తిక అంటూ ఆ అగ్ని మనందరికీ తెలుసును, రెండు కర్రలని ఇట్లా 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 మన పెరుగు చిలికినట్టుగా ఒక దాంట్లో ఒకటి పెట్టి చిలికితే అందులోంచి నిప్పు వస్తుంది. చెట్లలోంచి సహజంగా తేజస్సు వస్తుంది బయటికి. ఆ తేజస్సుని మనం అరిగించుకోగలిగే రీతిలో బయటికి తెచ్చే కాలం ఈ కార్తీక మాసం అంతా. నిప్పు నిప్పులా వస్తే అది మనందరికీ ముట్టుకుంటే కావుతుంది. మీ అందరికీ తెలుసునేమో, బంగారాన్ని బంగారంలా తింటే రోగం వస్తుంది, పాదరసాన్ని పాదరసంలా తింటే రోగం వస్తుంది. కానీ పాదరసాన్ని మందుగా తయారు చేస్తారు, బంగారాన్ని స్వర్ణ భస్మంలా తయారు చేస్తారు, వెండిని రజత భస్మంలా తయారు చేస్తారు. మీ అందరికీ తెలుసునేమో గచ్చకాయలు తెలుసునా మీకు ఎవరికైనా? గచ్చకాయలు ఏమవుతుంది తింటే? ప్రాణం పోతుంది. కానీ అట్లాంటి కాయని కూడా ఒక పద్ధతిలో సంస్కరించినట్లయితే అది రోగాలని తగ్గించి ఆరోగ్యాన్ని పెంచే మంచి మందు అవుతుంది. ఈ కాలంలో అగ్నిహోత్రాన్ని మనకి మంచి మందుగా ప్రకృతి అందించగలిగేటటువంటి సీజన్ ఇది. అందుకోసమనే ఈ కాలంలో ఎక్కడెక్కడ చెట్లుంటాయో, ఎక్కడెక్కడ జలములుంటాయో ఆ చెట్లని పెంచడానికి ఆ ప్రాంతాలని పావనంగా ఆరాధించండి, వన భోజనాలు చేయండి. వన భోజనాలు చేయడం అంటే బయట ఎక్కడో మీ ఇంట్లో వండుకునో, లేకపోతే బయట ఎక్కడో కొనుక్కునో, అక్కడికి వెళ్ళి తినేసి చెత్త చెదారం అందులో పారేసి రావడం కాదు. వనాలకి మనం వెళ్ళాలి, ఆ చెట్ల ఛాయలో ఆహారాన్ని ఉడికించాలి. అప్పుడు ఆ చెట్లలోంచి విడుదలయ్యే తేజస్సు ఆ ఆహారంలో ప్రవేశించాలి. ఆ చెట్ల చుట్టూ మనం కాసేపు ఆడుకోవాలి, పాడుకోవాలి, రకరకాలుగా మంచి మాటలు చెప్పుకోవాలి, సజ్జనులతోటి సత్కథా కాలక్షేపం చేయాలి. అది బయట శరీరానికి తేజస్సు ఇస్తుంది. ఆ తర్వాత వండిన పదార్థాలని వనదేవతలకి నివేదన చేయాలి, ఆ చెట్లలో ఉండేటటువంటి తేజస్సుకి నివేదన చేయాలి. ఆ తేజస్సుతోటి ప్రభావితమైన పదార్థాలని అప్పుడు అక్కడ తినాలి అందరూ కలిసి. దాన్ని మళ్ళీ పావనంగా శుద్ధి చేసి మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి. అంతేగాని ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ ప్లేట్లు అక్కడ పారేసి రావడం కాదు. ఇది ఈ కార్తీక మాసంలో చేయాల్సిన పని. ఈ మాసానికి ఉండే శక్తి అది. ఇలాంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈ పరమ పావనమైనటువంటి గోదావరి తీరంలో ఒక హారతి మహోత్సవాన్ని మన మురళీధరరావు గారు పెట్టారు. ఇది చాలా అదృష్టం. గోదావరికి ఉండే మహత్త చాలా గొప్పది. భారతదేశానికి మహాకవి అని ఒక ఆయన ఉన్నాడు. ఆది కవి వాల్మీకి అయితే మహాకవి కాళిదాసు అని మరొక ఆయన ఉన్నాడు. ఈ మహాకవి గారు ఒక మాట చెప్పారు, మా గోదావరి నదికి ఉండే గొప్పతనం ఏమిటో తెలుసునా? జనక తనయా స్నాన పుణ్యోదకములివి. సీతమ్మ దేవి ఈ నీటిలో అనేక సంవత్సరాల పాటు స్నానమాచరిస్తే ఆవిడ దివ్యమైనటువంటి పాతివ్రత్యంతో ప్రభావితమైనటువంటి జలములకి నిలయమైనది ఈ గోదావరి. అదేంటండి స్వామీజీ మరీ బొత్తిగా చెప్తారు, మేమేం చెవిలో పూలు పెట్టు కూర్చున్నామైంది, ఆవేళ సీతమ్మ స్నానం చేసి నీళ్ళు ఎప్పుడో పోవటే, ఇప్పటిదాకా నీళ్ళు ఉన్నాయి ఏంది గోదావరిలో, అవన్నీ ఎప్పుడో పోయినాయి కదా అంటారా? మనందరికీ వచ్చున్నా, కానీ నీటికి పవిత్రత అందులో పైన ప్రవహించేటటువంటి కేవలం నీళ్ల వల్ల కాదు, ఆ స్థానం వల్ల వస్తుంది దానికి ఆ పవిత్రత. ఆ స్థానం మీద ఏ జలము ప్రవహించినా అది ఆ రకమైనటువంటి ప్రభావాన్ని తనలో నింపుకుని ఉంటుంది. ఈ గోదావరికి అట్లాంటి పవిత్రత ఉంది. అందుకే గోదావరి సీతమ్మకి చాలా ప్రియమైనటువంటి నది. సీతమ్మ దేహాన్ని తాకి ఆవిడికి అన్ని రకాలుగానూ ఆనందాన్ని కలిగించినటువంటి జలములకి నిలయమైనది ఈ గోదావరి. సీతమ్మ ప్రార్థనలని అందుకున్న నది గోదావరి. సీతమ్మని తిరిగి ఎన్ని అవరోధాలు వచ్చినా సుఖంగా గృహానికి తిరిగి 14 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేటట్టు చేసిన నది గోదావరి నది. దీనికి నృసింహస్వామి వారి యొక్క సంబంధం కూడా ఏర్పడ్డది. కార్తీక మాసపు ప్రభావం ఏర్పడింది. ఇది ఒక త్రివేణి సంగమం లాగా గోదావరికి కలిగినటువంటి ప్రభావం, సీతమ్మ యొక్క సంబంధంతో ఏర్పడ్డ ప్రభావం, నృసింహస్వామి వారి యొక్క సాన్నిధ్యంతో ఏర్పడ్డ ప్రభావం, ఈ మూడు రకాల పవిత్రతకి ఇది నిలయమై ఉంటే ఇక్కడ గత 7 సంవత్సరాలుగా ఈ గోదావరికి మనం మన యొక్క శ్రద్ధని, మనలో ఉండేటటువంటి ప్రేమని, మనలో ఉండేటటువంటి విశ్వాసాన్ని అర్పిస్తూ జ్ఞాన జ్యోతిని ఇక్కడ మనం వెలిగించాలి. ఈ కార్తీక మాసంలో 2 పనులు చేయమని చెప్పారండి. 1 దీపహారతి ఇచ్చుట, 2 దీపదానం ఇచ్చుట. ఇవి రెండు చేయాలన్నారు. దీపహారతి ఎందుకు అని వెలిగించాలంటే మనకి చుట్టూ ఉండే చీకటి పోవాలి, వెలుతురు కావాలి. కళ్ళుంటే చాలదు, ఎదురుగా వస్తువులుంటేనూ చాలదు, కంటికి వస్తువుకి మధ్య ఉండే చీకటిని పోగొట్టి వస్తువు మనకు కనిపించాలంటే కాంతి కావాలి, కాంతినిచ్చేది దీపము. అలాగే మన చుట్టూ ఒక దేశం ఉంది, ఆ దేశపు సంస్కృతికి వైభవానికి వారసులమైన మనము ఉన్నాము, కానీ ఏం లాభం? ఇది నాది అని అనుకోగలిగేటటువంటి సంబంధాన్ని చూపే కాంతి మన నుంచి దూరం అయిపోయాయి. ఇక్కడ చాలా మంది మీ పిల్లలంతా చదువులు చదువుకున్న పిల్లలు ఉండుంటారు మీకు అందరికి. ఆ పిల్లలందరూ స్కూళ్ళల్లో చదువుకుంటూ ఇంజనీర్లు డాక్టర్లు అవుతూ ఏం కోరుకుంటున్నారు? ఈ ఊళ్ళో ఉండాలని కోరుకుంటున్నారా? అందు అలా ఉండాలనుకుంటే మీరు ఒప్పుకుంటారా? ఏం కోరుకుంటారు మీ పిల్లగాండి? కాలేజీలో పెట్టాలి, ఇంజనీర్ అవ్వాలి, ఆ తర్వాత చూస్తారా అమెరికా పోవాలన్నా? అరే ఈ దేశం ఏం ఒడ్డుపోయిందా? ఇక్కడ మనకేం చేత కాదా? దేశం ఉంది, దేశానికి ప్రభావం ఉంది, ప్రభావశాలులమైనటువంటి మనం ఉన్నాం, కానీ మనకి మన దేశానికి మధ్య ఉండే సంబంధాన్ని చూపించేటటువంటి శక్తి మనకు లేకుండా పాయి. ఆ చీకట్లో మనం బతుకుతున్నాం ఇంతవరకు కూడా. ఈవేళ ఈ వికారినామ సంవత్సరం తెచ్చిన మార్పుల వల్ల ఈవేళ మనకందరికీ అనిపిస్తోంది, ఆహా నేను కూడా భారతీయుణ్ణే, ఈ దేశము నాది, ఈ జాతి నాది, ఈ ధర్మం నాది అని గర్వంగా ఈవేళ గుండె మీద చేయి పెట్టుకుని తల ఎత్తి నిలబడగలిగేటటువంటి ఒక ధైర్యం వస్తుంది కదా. ఈ కాంతి మనకి కావాలి. మనకి మన జాతికి, మనకి మన ధర్మానికి, మనకి మన దేశానికి ఉండే సంబంధాన్ని చూపించే జ్యోతి కావాలి. అలాంటి వెలుతురు కావాలి. అది మనలో వికసించాలి. బయట దీపాలు వెలిగించడం రైట్, బయట చీకట్లు పోద్రోలడం మంచిది, కానీ దానివల్ల మనకి ఏర్పడాల్సింది మన లోపలుండేటటువంటి బలహీనత పోవాలి, మన లోపలుండేటటువంటి విశ్వాసం పెరగాలి. ధర్మం మీద, దేశం మీద ఒక భక్తి, ఒక రక్తి ఇది మనకి ఏర్పడాలి. అది ఏర్పడాలంటే ముందర నీలో ఒక చేతన కలగాలి, నీలో ఒక చైతన్యం జాగృతం కావాలి. దీన్ని కలిగించుకోవడం కోసమే మన కార్తీక హారతి కార్యక్రమాన్ని పెట్టాం. దాంతోపాటు నదీ తీరంలో పెట్టడం ద్వారా జాతికి జీవన ఆధారమే నది అని తెలుసుకోగలిగే శక్తి మనలో పెరగాలి. మన వాళ్ళందరూ చెప్పారు, రాబోయే కాలంలో దేశాలకి దేశాలకి యుద్ధాలు నేల కోసం జరగవు, డబ్బు కోసం జరగవు, చదువు కోసం జరగవు, చుక్క నీటి బొట్టు కోసం జరుగుతాయి. ఇప్పుడుండే వాతావరణాన్ని కనుక మనం ఇట్లా కొనసాగిస్తే రాబోయే కాలంలో నీళ్ల కోసం దెబ్బలాటలు జరుగుతాయి. అది మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో కావేరీ నది కోసం రాష్ట్రాలు దెబ్బలాడుకుని, ప్రాణాలు తీసుకుని, బస్సుల్ని కాల్ చేసుకుని, నెలల తరబడి ఆ పోరాటాలు సాగించుకునే స్థితిని మనం చూసాము. ఆ స్థితి మారాలి, అందులో మార్పు రావాలి. పుష్కలమైనటువంటి నీటి వనరులు ఏర్పడాలి. మీకు ఒక రహస్యం చెప్తా, కొంతకాలంగా నదుల్లో మనకి నీళ్లు కనపడ్డల్లా రైట్, అయితే నీళ్ళు భూమి నుంచి ఎక్కడికైనా పైకి వెళ్ళిపోతాయా? ఒక్క చుక్క బయటికి పోదు. ఎక్కడైనా పై ప్లానెట్ నుంచి భూమి మీదకి నీళ్ళు వస్తాయా? ఒక్క చుక్క రావు, నీళ్ళు అలానే ఉంటాయి. మరి నదులు ఎండిపోతున్నాయంటే నీళ్ళు ఏమవుతున్నట్టు? ఇక్కడి నుంచి మరొక చోటకి ఎక్కడికో పోతున్నాయి, ప్రవహించాల్సిన చోటుని మార్చేసుకుంటున్నాయి. ఆ మార్పు రాకుండా ఉంచుకోగలిగే శక్తి మనకు ఏర్పడాలని ఈ నదీ తీరాల్లో ఇప్పుడు మనం చేసుకునేటటువంటి హారతులు. ఒకనాడు మనందరికీ తెలుసు, మన ఊళ్ళల్లో ఓపెన్ వెల్స్ ఉండేవి, దిగుడు బావులు ఉండేవి, అందులోకి మెట్ల మించి దిగేవాళ్ళం. హాయిగా దాంట్లో కాసేపు స్నానాలు చేసి నీళ్లు తెచ్చుకోవడానికి వసతి ఉండేది. ఇప్పుడు ఓపెన్ బావులే లేవు అసలు. బోరు వేసుకోవాలన్నా 2,000 అడుగులు 3,000 అడుగులు లోపలికి పోవలసినటువంటి దుస్థితి ఏర్పడింది. ఇది రాకూడదు. అదృష్టం కొద్దీ మనకి భగీరథ ప్రయత్నాలు ప్రారంభమైన తర్వాత మన రాష్ట్రాల్లో మంచి నీటి వనరులు పెరిగి వానలు బాగా వస్తున్నాయి. జలాశయాలు మనకి అక్కడక్కడ అక్కడక్కడ సాక్షాత్కరిస్తున్నాయి. ఈ స్థితిని మనం పెంచుకోగలగాలి. ఇక్కడ ఉండేటటువంటి నీరు ఎక్కడికో పోకుండా ఉండగలిగేటటువంటి ఒక పద్ధతిని మనం తయారు చేసుకోగలిగే శక్తి మనలో ఏర్పడాలి. మనందరం కూడా అదృష్టవంతులం. ఈ గోదావరి మనందరికీ జీవనాధారంగా ప్రాణాధారంగా దైవ సాన్నిధ్యాన్ని ఇచ్చేదిగా ఈ భూమికంతటికీ కూడా పరిపాలకుడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క ప్రియ పత్ని అయినటువంటి సీతమ్మ యొక్క స్పర్శతోటి పావనమైనటువంటి నదిగా ఉండేటటువంటి ఈ గోదావరిని ఈవేళ మనం ఈ మహాహారతి కార్యక్రమంతో చక్కగా అర్చించుకుంటున్నాం. ఇది మనం చేయాలి, మన కోసం చేసుకోవాలి. దీంతోపాటు దీపదానం చేయాలి. దీపదానం అంటే మనలో కలిగిన ఈ ప్రేరణ మన పక్కవాడికి కూడా పంచాలి. నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష, పక్కవాడు ఏమైతే నాకే, ఈ భావన మనలోంచి దూరం కావాలి. ఈ చీకటి పోవాలి. అందరూ బాగుండాలనేటటువంటి శ్రద్ధ మనలో కలగాలి. మనమంతా కూడా ఈ భూమికి పుత్రులం. కులాలు వేరైనా, మతాలు వేరైనా, జాతులు వేరైనా, ఆస్తి అంతస్తులు వేరైనా, మనమందరం ఈ తల్లికి సంతానం. మనందరిది ఈ భూమాత, ఈ భరతమాత. ఈ తల్లి ఒడిలో మనందరం కలిసిమెలిసి జీవించగలిగేటటువంటి ఒక మంచి స్నేహ భావం నెలకొనాలి. ఆ ప్రేరణ మనకి రాముడు ఇచ్చాడు. రాజ్యంలో మనుషులు ప్రేమించేట్టుగా ప్రవర్తించాడు, అడవిలో ఋషులు ప్రేమించేట్టుగా ఉన్నాడు, ఆటవికులు ప్రేమించేట్టుగా ఉన్నాడు, రాక్షసులు ప్రేమించేట్టుగా ఉన్నాడు, జంతువులు ప్రేమించేట్టుగా ఉన్నాడు. అతను దూరమైతే చెట్లు కూడా ఎండిపోయేటట్లుగా ప్రకృతి ప్రేమని ఆయన పొందాడు. ఇది మానవ జాతికి ఆదర్శమైన రామచంద్రుడి ద్వారా. ఈవేళ ఈ గోదావరి మహాహారతి కార్యక్రమం ద్వారా ఈ ప్రేరణ మనలో కలగాలి. ఈ ప్రేరణ జ్యోతిని, ఈ దీపాన్ని మన తోటి వారందరికీ కూడా అందించగలిగే, ఎదట వాడి నుంచి నాకేం చేస్తావు అనేది ఆశించకుండా మనం దీన్ని దాన రూపంగా, దీపదానంగా చేసేటటువంటి స్థితి మనలో ఏర్పడాలి అని ఆ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క భూషణ వికాస స్వరూపుడైనటువంటి స్వామి నృసింహస్వామి యొక్క శ్రీ చరణారవింద సన్నిధానంలో మేము ప్రార్థన చేస్తూ దీన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి శ్రీమాన్ మురళీధరరావు గారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వారి యొక్క ఈ ఉత్తేజాన్ని పంచుకుంటూ వందలాది వేలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని సాకారం చేసి దీనికి ఒక అద్భుతమైనటువంటి రూపురేఖ విన్యాసాన్ని కలిగించి మహానుభావులు ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడ దాకా వచ్చి, కేరళ నుంచి ఇక్కడ దాకా వచ్చి, అనేక మంది పెద్దలు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లుగా ఇది ఒక జాతీయ కార్యక్రమంగా రూపొందించిన ఈ కార్యకర్తలకి, శ్రీమాన్ నిర్మాణ సంకల్పకర్త అయినటువంటి మురళీధరరావు గారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.
దయచేసి ఒక్క నిమిషం కూర్చోవాలి అందరూ.